శ్రోతలకు నమస్కారం. ఘంటసాల గారి సతీమణి సావిత్రమ్మ గారు ఆయన గానాన్ని గురించి, ఆయన జీవితాన్ని గురించి, ఆయనతో తన అనుబంధాన్ని గురించి శ్రోతల కోసం మృణాలతో మాట్లాడారు. నమస్కారం సావిత్రి గారు.
చాలా సంతోషం అమ్మా.
మొట్టమొదట అసలు ఘంటసాల గారి పాట మీరు ఎప్పటి నుంచి వినడం ప్రారంభమైంది? పెళ్లికి ముందేనా పెళ్లి తర్వాతేనా?
నాకు 11 ఏళ్ళప్పుడే పెళ్ళయిందమ్మా. నా పెళ్ళైన ఒక 2 నెలలకు తను మెడ్రాస్ వచ్చారు. ఆ వచ్చిన తర్వాతనే ఆయన ఈ పాటలు ప్రయత్నం అంటాను. అంతకు మునుపు ఆయన క్లాసికల్ నేర్చుకున్నారు, విజయనగరం మ్యూజిక్ కాలేజీలో నేర్చుకున్నారు. తర్వాత నాటకాల పాటలు, తర్వాత ఆనాడు భావగీతాలు పాడేవాళ్ళు. అప్పట్లో ఈ సినిమాలు నాటకాలు వాళ్ళని మన వాళ్ళు సరసన భోజనానికి కూడా కూర్చొనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ కజిన్ సిస్టరు మా అత్తగారు. మా అత్తగారిని మేము అమ్మమ్మ అనే పిలిచేవాళ్ళం. మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. అమ్మమ్మ ఏరా నా కొడుక్కి, మరి నీ కూతురు, నీ దగ్గర ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, ఎవ్వరు వీడికి పిల్లనివ్వనంటున్నారు, నువ్వు కూడా ఇవ్వకపోతే ఎట్టావురా అన్నయ్య అని చెప్పి ఆవిడ కూర్చుని, నువ్వు పిల్లనిస్తాననేదాకా నీ ఇక్కడి నుంచి కదలను, ఇవి నేను సత్యాగ్రహమే, నేను వాళ్ళ నుంచి అన్నం కూడా తినను, నువ్వు చెప్పరా అన్నయ్య అని కూర్చుంది. అప్పుడు మా నాన్న సరే లేవే నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఉత్తరం రాస్తాలే అన్నాడు. తర్వాత సరే పెళ్లి జరిగింది అనుకోండి, అప్పటి వరకు ఈ భావగీతాలు ఇవే పాడుతూ ఉండేవారు. నేను ఇప్పుడు వినలే, నాకు 11 ఏళ్ల గుంటకేం తెలుస్తుంది. పెళ్ళిన తర్వాత కూడా వీళ్ళందరూ వాడు వేరే కోట్లా ఉంటాడు, వాడేమిటి సంపాదిస్తాడు కానీ డబ్బు సంపాదించడం చేత కాదు, ఏవో లల్లాయి పదాలు పాడుకుంటూ తిరుగుతాడు, ఇట్టాగా నా ముందరే తిట్టి పోస్తూ ఉండేవాళ్ళు. నా ముందరే అంటూ ఉంటే నాకు ఏమిటో ఉడుకుమొత్తనం ఏడుపు వచ్చేది. ఓ రోజున రేడియోలో ఈయన పాడుతున్నారు అని చెప్పి మా ఊళ్ళో ఒకే ఒక రేడియో, మాది చాలా కుగ్రామం. మా ఊళ్ళోనే సముద్రాల రాఘవాచార్యులు గారు, కాశీనాథన్ విశ్వనాథ్ గారు వాళ్ళు మా ఊరే, మాకు చాలా సన్నిహితులు అనమాట. ఆచార్యులు గారు ఈయన పాట విని క్లాసికల్ పాడమని, తరంగాలు అవి పాడమని, ఒరే ఇక్కడెందుకు రా నువ్వు, పెళ్లి కూడా చేసుకున్నావు మెడ్రాసురా, అక్కడ ఏదైనా ప్రయత్నం చేద్దాం, సినిమాల్లో ఏదైనా ఉపయోగపడతావేమో చూద్దాము, నువ్వు రారా అని చెప్పారు. ఆయన మెడ్రాస్ ఎడదామంటే ఛార్జీలు కూడా 5 రూపాయలు ఆ రోజుల్లో లేవు. ఈయన 2 నెలలు పాటు పడి నాటకాల్లో అక్కడ ఇక్కడ వేషాలు వేసి ఓ 50 రూపాయలు కూడా పెట్టుకుని రావడానికి 2 నెలలు పట్టింది. ఆచార్య గారి ఇంటికే వెళ్ళారు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఆయన సిఫార్సు వల్ల ఆర్ ఇండియా రేడియో, తర్వాత ఈ సినిమా కంపెనీలకి అన్నింటికి ఆయన స్వయంగా తీసుకెళ్ళి చెప్పి ఉత్తరాలు ఇచ్చి పంపించి ఇలాగంతా చేసేవట. ఓ రోజున రేడియోలో ఈయన పాడుతున్నారు అని వార్త తెలిసింది. తెలిస్తే మా నాన్న వినడానికి వెళ్ళాడు. ఈ గీతావళి ప్రోగ్రాంలో ఈ జానపద గీతాలు అవి ఉంటాయి కదా, ఆ పాట పాడుతున్నారట, జోడు కొయ్యల వాడ మీద సిరి సిరి మువ్వ అని పాడుతున్నాడు. మా నాన్న వెంటనే చి అని లేచి వచ్చేసి ఆయన స్నానం చేసుకుని జపం చేసుకుంటూ కూర్చున్నాడు. మా నాన్న చెప్పలేదు, మేము ఎవరు మాట్లాడలేదు. తర్వాత మాకు పిల్లాడు, తెలిసిన పిల్లాడు మా చిన్నవాడు ఒకడు మా ఇంటికి వస్తూ ఉండేవాడు, వాడు చెప్పాడు మీ నాన్న అక్కడికి వచ్చేటప్పటికి మీ ఆయన ఈ పాట పాడుతున్నాడు. మీ నాన్న వెంటనే లేచి వచ్చేసాడు అట్లాగని చెప్పాడు. ఇదంతే, అతను నేనుగా వినలేదు. నాకు 15 ఏళ్ళు ఇక్కడ ఏమిటో, ఈ నాకు ఈ వాతావరణం అంతా చాలా కొత్తగా ఉండేది. ఈ పాటలు ఏమిటో పాడుకోవడం ఏమిటో, హార్మోనియం పెట్టుకుని తబలా పెట్టుకుని వాటికి మనకు అవి చాలా కొత్త కొత్తగా ఉండేది. అన్నీ అలా వింటూ ఉండేదాన్ని కానీ నాకు ఇది అభిప్రాయం లేదు. కొన్ని రోజులు అయిన తర్వాత కీలుగుర్రం సినిమా అది రిలీజ్ అయింది, బాలరాజు సినిమా రిలీజ్ అయింది, అవన్నీ కూడా నాకు అసలు ఏమి సినిమా చూడటం ఎట్టా చూడటం కూడా తెలియదు, ఆ కథ ఎట్టా అర్థం చేసుకోవటం కూడా తెలియనంత అమాయకమే, గ్రామీణ వాతావరణం కదా తెలియలే. ఆ తర్వాత తను పాపయ్య శాస్త్రి గారి పద్యాలు, ఆయన్ని అద్వైతమూర్తి సాంజశ్రీ పద్యాలు రికార్డ్ చేయడం కోసం అని ఆ పుస్తకం తీసుకుని మొదలుపెట్టారు. అవి వింటుంటే నాకు కొంచెం ఒక్క రవ్వ దాని మీద కొంచెం మనసు పడింది. 4 రోజులు ఎప్పుడు చూసినా చేతులు ఆ పుస్తకము, రకరకాలుగా పాడుతూ ఉండటము, రకరకాలుగా ప్రయత్నం చేయటం అలాగే ఉండేవారు. నేను చూస్తూ ఉండేదాన్ని, ఏమిటి ఇది మనకు సరేలే విని విని. తర్వాత ఆయనకి ఈ అద్వైతమూర్తి ఇప్పుడు ప్రస్తుతం పాడుతూ మనకు రికార్డ్ అయిందే అది ఆకులు దొరికింది. దొరికిన తర్వాత నన్ను అడిగారు, ఇది ఎలా ఉంది, నీకు బాగుందా, నీవు వినటానికి నీకు చక్కగా ఉందా అని అడిగారు. బాగుంది బాగుంది అన్నారు. బాగుంది అంటే తను ఈ నాటకాల పద్యాలు వెళ్ళి అబ్బాయి కాదు ఇది చాలా బాగుంది, అంజనరేఖ వాల్గనుల ఆ పద్యాలు అవి చాలా బాగున్నాయి, 10 రోజుల నుంచి వింటున్నావు కదా, నీకేం విసుకే లేదా అని అడిగారు. విసుగ్గా లేదు, బాగుంది, ఇంకా వినాలనిపిస్తోంది అన్నాను. అది దానికి ఏమీ తెలియని నాబోటిది వినాలనిపిస్తోంది అంటే ఆయనకి ఏదేదో బాగుంది అని తోచింది, నమ్మకం కలిగింది. అది ఓకే చేసుకున్నారు. పాపయ్య శాస్త్రి గారు వాళ్ళందరినీ పిలిపించారు, వాళ్ళు వచ్చారు గ్రామ్ఫోన్ కంపెనీకి, రికార్డింగ్ అది అయిపోయింది. అది చాలా పాపులర్ అయింది కదా, పండితులు పామర్లు అందరూ కూడా అందరూ చాలా బాగుంది చాలా బాగుంది అని అనుకున్నారు. నేను ఒక పాట సారస్యం తెలుసుకోవటం అదేనమ్మా.
ఆయన సినిమాల్లో పాటల రికార్డింగ్ కి వెళ్లే ముందు ఇంట్లో ఏమైనా ప్రాక్టీస్ చేసేవారా?
ప్రాక్టీస్ అంటూ ఏం ఉండేది కాదు, ఏదైనా కొంచెం కష్టమైన పాటలు ఉంటాయి చూసారా, రసికరాజా తర్వాత జగదేక వీరుడు అసలు ఒకసారి కూడా ఇంట్లో పాడలే శివశంకరేది, అట్లాగే పుష్ప విలాపం, కుంతి కుమారి. నేను సంగీతం నేర్చుకున్నందుకు ఏడాది కన్నా ఒక పాట అట్ట క్లాసికల్ సాంగ్ వస్తే నా జీవితం చరితార్థమైంది అనుకుంటాను, నే పడ్డ కష్టానికి ఒక ఆధారం దొరికిందని అనుకుంటాను అని అనుకుండేవర్తను. దశకరాజా మాత్రం ఇంట్లో చాలా సార్లు ఆయనకి చాలా నచ్చింది ఆ పాట, ఆ పాట అస్తమానం పాడుకుండేవారు ఇంట్లో. ఒక 2-3 రోజులు ప్రాక్టీస్, ఎంత అనుకున్నారు అసలు ఈ మనకి సినిమాలో వినేది ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు వింటాం, ఇంట్లో ఆ ఒక పాట 1 గంట 1.5 గంటలు కూర్చుని పాడేవారు. తంబురా వేసుకుని మా ఇంట్లోనే ఉండేవాడు పామర్తిని, తబలా వాయించేవాడు. ఆ పామర్తిని వరే తబలా తీసుకోరా అని చెప్పి అతన్ని రిధిం వేయమని తను నేను స్వరం వేసుకుని చిట్టస్వరం వేసుకుని 1-2 గంటల సేపు పాడేవారు. నాకు అది చాలా బాగుంది అనిపించేది. అట్టాగా ఏవో కొన్ని తర్వాత సాహిత్య పరంగా చాలా బాగుంటాయి చూసారా, రంగారావు గారి పిక్చర్లో బాంధవ్యాల్లోది మంచితనానికి ఫలితం అదొకటి. ఆయన మనుషులు మంచిగా ఉంటే మోసగింపబడతారు, తనకి అలాంటి అనుభవాలు చాలా అయినాయి. అదే చాలా అనుకుని తను చాలా చాలా ఫీల్ అవుతూ అస్తమానం పాడారు, చాలా మాటలు పాడారు ఇంట్లో, అది ఒకటి. తర్వాత షావుకారు సినిమాలో ఈ ఏమని నే చిన్నారి అదొకటి ఆయనకి ఎంతో ఇష్టం, నాకు కూడా చాలా బాగుంది. ఇంకో ట్యూన్ కూడా చేశారు అప్పటికి నాకు కొంచెం కొంచెం తెలుస్తోంది మంచి సినిమా పాట అంటే ఇది ఏ మంచి పాట, కొంచెం సినిమాలు చూడటం అప్పటికి 2-3 ఏళ్ళు అవుతోంది నేను కాపురానికి వచ్చి కొంచెం అర్థమవుతోంది ఆ పాట బాగుంది, ఆ ట్యూన్ బాగా కాదండి దానికంటే ఈ ట్యూన్ చాలా బాగుంది, ఇలాగా కొంచెం నాకు చేత అవుతోంది
చెప్పేదాన్ని
అడిగేవారు. ఆ ట్యూన్ బాగుందా, ఈ ట్యూన్ బాగుందా అంటే లేదు ఇదే చాలా బాగుంది అని అంటే తను బాగుంది సరే ఇదే అనుకుండేవారు అన్నమాట.
మాలతి చంద్ర గారు ఘంటసాల గురించి రాసిన వ్యాసంలో ఇంట్లోని వాతావరణం చాలా అనుకూలంగా ఉండడం వల్లే ఆయన అంత బాగా తన వృత్తిని నిర్వహించగలిగారు అన్నారు.
అనుకూలమే మరి అది ఏమిటో మరి అది దానికి ఏమని చెప్పాలో నాకు తెలియదు. మనకి తెల్లారులేస్తే పిల్లలు కూడానమ్మా అలవాటు పడిపోయారు, ఇంట్లో పక్క రిహార్సల్ అవుతూ ఉండేది, పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళు పరీక్షలు మొదలు చదువుకుంటూ ఉండేవాళ్ళు, ఇంట్లో రిహార్సల్ అవుతున్నాయి ఏ పిల్లలకి చదువు డిస్టర్బ్ అవుతుందని ఆయనకి ఆలోచన లేదు. తర్వాత ఈ పిల్లలు డిస్టర్బ్గా ఉంది మేము ఎలా చదువుకుంటాము అని వీళ్ళకి అనుకోరు, అది అలా చదువుకుంటూ ఉండటం వింటూ చదువుకోవటం వీళ్ళకి. ఇప్పుడు కూడా పక్కన రేడియో పెట్టుకుంటే కానీ వీళ్ళు వినలేదు చదవలేరు అదే. అందుకని ఇంటి వాతావరణం ఆయనకి నిరసన ఏమి ఉండేది కాదు, పిల్లల్ని పిలిచి పిల్లలతో కాసేపు కబుర్లు, నాతో కాసేపు ఇంట్లో ఉన్నంతసేపు మరి నాతో కబుర్లు చెప్పకుండా నేను వెళితేనేమో ఎప్పటికీ రాలేదంటావు అని మామూలే అందరి ఇళ్లలో ఉన్నట్టే అలాగే.